లూకా సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై రెండవ వచనం వరకు మనం చదవాలి. లూకా సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై రెండవ వచనాలు మనం చదవాలి. ఆరవ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోషియకు అనే ఒక పురుషునికి ప్రధానం చేయబడ్డ కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుతూ ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చిన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. మిత్రులారా, మనం లూకా సువార్త వచన వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి డిసెంబర్ మాసానికి ఉన్న ప్రత్యేకత క్రిస్మస్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన వృత్తాంతాన్ని కూడా ఈ సమయంలో మనం ధ్యానం చేయటం రిలవెంట్ గా ఉంటుంది, ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. అయితే క్రిస్మస్ స్టోరీ మనకు తెలియదు కాదు, క్రిస్మస్ సన్నివేశం సందేశం మనం బాగా ఎరిగిందే. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆత్మదేవుడు నడిపిన బట్టి మనం మేలు కొరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో గత వారం మనం ధ్యానం చేసిన మాట, పరలోకము యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా పరిచయం చేసిందో మనం చూడగలిగాం. పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన దూత ఆయన ముప్పై రెండవ వచనంలో ఎలా అన్నాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి అందరిలాంటి వాడు కాదు, ఆయన గొప్పవాడు. ఆయన గొప్ప కార్యం అందరి మేలు కొరకు విమోచన కార్యం రక్షణ కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని ధ్యానం చేయగలిగాం. రెండవ మాట, సర్వోన్నతుని కుమారుడు. ఆయన మానవుని మనుషు కుమారుడు మాత్రమే కాదు, దేవుడు కుమారుడు, కుమారుడైన దేవుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి అని పరలోకం ఆయన పరిచయం చేసింది. ఆ విషయాలు మనం చూడగలిగాం. అట్లాగే ముప్పై రెండవ వచనంలోనే, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన వాగ్దానం చేయబడ్డ రాజు, మెస్సయ, క్రీస్తు. ఆ విషయం కూడా పరలోకం ఆయన పరిచయం చేస్తున్నట్లుగా మనం చూడగలిగాం. ముప్పై మూడులో, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలుతాడు. యుగ యుగాలు ఏలుతాడు, యాకోబులో రాజతండ్రి ఉంటుంది, దావీదు కుటుంబంలో రాజు ఉండకపోడు అన్న వాగ్దానాలన్నిటికీ నెరవేర్పు ఆయన మొదటి రాకడ అన్న విషయాలు చూడగలిగాం. ఆయన రాజ్యం అంత లేనిదే ఉండునని చెప్పబడ్డ మాటను బట్టి ఆయన రాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, పరలోకం నుంచి వచ్చిన దూత ప్రభు అయిన యేసును పరిచయం చేస్తున్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ్యంలోని విచిత్రమైన ఆ పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన దేవుడు కాదు అని క్రైస్తవ్యంలోని కొంతమంది మాట్లాడడం, ఆయన నిత్యుడు కాదు, ఆయన పుట్టాడు అని మాట్లాడడం మనం బయట వింటూ ఉన్నాం. కాబట్టి వాక్యపు వెలుగులో యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని పరలోకం నుంచి వచ్చిన దూత చెప్పటం, ఆత్మదేవుడు గ్రంథస్థం చేయించటం, ఈ విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అట్లాగే ఈ సన్నివేశంలో నుంచి మరొక మాట మన మేలు కొరకే ఈ ప్రత్యేక కాకినాడ మెడికల్ సహవాస ప్రతిష్ట కొరకే నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన దాని మీద మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చూడగా దూత, మరియా భయపడకును, నీవు దేవుని వలన కృప పొందితివి. దూత నోట మనం వింటున్న మాటల్లో ప్రధానంగా కనిపిస్తున్న మాట భయపడకును. ఇది పరలోకం నుంచి ఆయన మొదటిగా మాట్లాడుతున్న మాటగా, దూత మాట్లాడుతున్న మాటగా చూస్తూ ఉన్నాం. సరే, ఇదే లూకాసు వార్తలో 3 సార్లు పరలోకపు దూత మనుషుల్ని అడ్రస్ చేస్తున్న ప్రతిసారి కూడా ఫియర్ నాట్, భయపడొద్దు అని భయానికి అగనిస్ట్ గా మాట్లాడడం మనం చూడగలం. మొదటి అధ్యాయం 13వ వచనం, జకరియాకు మందిర పరిచర్లో ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. 13, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకును, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అని ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఆయనతో కూడా మాట్లాడుతున్న మాట భయపడకుము. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఈ లూకాసు వార్తలో దూత మాట్లాడుతున్న సన్నివేశంలోనే జకరియాతో భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు, మరియతో కూడా భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు, గొల్లలు ఈ గొర్రెల కాపురులతో కూడా భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇదే సన్నివేశం మత్తయి సువార్తికుడు యోసేపు జీవితాన్ని కేంద్రం చేసుకుని రాస్తా ఉంటాడు. ఆయన కూడా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, అతడు ఈ సంగతులు గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. యోసేపు దగ్గర కూడా ఆయన్ని భయపడొద్దని దూత మాట్లాడడం చూడగలుగుతా ఉన్నా. కావున ప్రియులారా, మనం ఈరోజు మన పరిస్థితిని మనం అంచనా వేసుకున్న ప్రధానంగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రియులు రోగాలను చూసి, రోగులు చూసి, మరణాలను చూసి, మరణ వార్తలు, పైగా ఈ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్, ట్రామా కేర్ సెంటర్లో ఉన్న పరిస్థితులు, బర్నింగ్ వార్డ్లో ఉన్న పరిస్థితులు, కరోనా సమయంలో అయితే వర్ణనాతీతం, హాస్పిటల్లో నుంచి ఇంటికి రావడానికి ఆస్కారం లేదు, మాస్క్ తీయడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు, చనిపోతే అక్కడే హాస్పిటల్ బ్యాక్ సైడే సమాధి అక్కడే పాతేసే పరిస్థితులు, హాస్పిటల్లో పేషెంట్కి బెడ్లు లేని పరిస్థితులు, బయట ఒక పేషెంట్ నిలబడి వాళ్ళ కొరకు వాళ్ళ బంధువుల కొరకు ఒక ఆయన అంటున్నాడు, మా నాన్ని నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నేను మంచోడే కానీ మరి ఆ టయానికి ఎందుకు అట్లా చేశాను తెలియదు కానీ మా నాన్నకి బెడ్ దొరకాలి కాబట్టి ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ చచ్చిపోతే బాగుండని చెప్పి చాలా ఆశతో చూశాను. అలా చచ్చిపోవాలని కూడా నేను, ఆయన క్రిస్టియన్ కాదు, నేను భగవంతుడికి ప్రార్థన కూడా చేశాను. అట్లాంటి పరిస్థితులు హాస్పిటల్లో కరోనా టైంలో చూశామని చాలామంది ఆయన సాక్ష్యం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనలో కూడా ఎస్ఎఫ్జే నాయకుల్లో కూడా కరోనా టైంలో మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు ఉన్నారు. వెంటనే బాప్తీసం తీసుకొని రియలైజ్ అయ్యి ఎంత చిన్న జీవితము, ఎంత మోసము. మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ, 2వ అధ్యాయం 17వ వచనం, లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రం నిరంతరం నిలుస్తాడు. లోకంలో ఉన్నదంతా, అది నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, దేవుడు వల్ల పుట్టినవి కావు. కావున ప్రియులారా, మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనల్ని బాగా రోగాలు భయపెడతా ఉన్నాయి. ఎప్పుడు మనల్ని బాగా భయపెట్టేది మరణ భయం. రోగ భయమే కాదు, మరణ భయం కూడా. మేబీ మెడికల్ సహవాసాల్లో ఉన్నవారు నాకు తెలిసి ప్రార్థన చేసుకుంటారని విన్నాను. ఎందుకు ప్రార్థన చేసుకుంటారంటే, ఖచ్చితంగా వైరస్ల అటాక్, ఖచ్చితంగా పేషెంట్ తో డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఈవెన్ ట్రీట్ చేస్తున్న పేషెంట్లు, రీసెంట్ గా ఒక సోదరి మాట్లాడుతూ ఉంది, తను లేబర్ వార్డులో పనిచేస్తుందట, తనకి కాలు సరిగ్గా ఉండదు. లేబర్ వార్డులో రిలాక్స్ గా ఉండేది కాదు, లేబర్ వార్డులో ఆ బర్త్ పెయిన్స్ తో ఉన్న లేడీని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయకపోతే తల్లికి బిడ్డకు కూడా ప్రమాదం. అట్లాంటి పరిస్థితులు నా మటుకు నాకు హాస్పిటల్లో బాగా నచ్చిన స్థలం మార్చ్ రూమ్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద మార్చ్ రూమ్ లోకి వెళ్ళి శవ పంచనామా చేసి అటాప్సీ పోస్ట్ మార్టం చేయించి బాడీని కుయిపించి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అంతా రాసుకుని బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రసంగికి రంగం బాగా గుర్తొచ్చేది, ఎలాంటి వాడైనా ఒకటే ట్రీట్మెంట్, ఎవరినైనా ఆ స్ట్రెచర్ మీద ఆ మార్చురి రూమ్లో ఒకలాగే ట్రీట్ చేస్తున్నారు. అప్పటిదాకా బయట ఆ బడాయి కొట్టి చాలా మంది చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్న మార్చురి రూమ్కి వస్తే సేమ్ ట్రీట్మెంట్. దేవుడు లేకపోతే, దేవుడికి దూరం అయితే జీవితం ఎట్లా ఉంటుందో, బాగా కనువిప్పు కలిగించే పరిస్థితులు హాస్పిటల్లో, బర్నింగ్ వార్డులో, లేబర్ వార్డుల్లో, ట్రామా వార్డులో, అవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాదు, అందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ జననం గురించిన సందేశాన్ని ఈ లోకానికి దూతలు అందిస్తున్నప్పుడు, మనం వింటున్న ఆశ్చర్యకరమైన మాట, పదే పదే రిపీటెడ్ గా వినబడుతున్న మాట ఏంటంటే, ఫియర్ నాట్, భయపడొద్దు, భయపడొద్దు. కాబట్టి ఎవరి పరిస్థితుల్లో ఆర్థిక భయం, ప్రాణ భయం, అప్పుల భయం, ఏ బాధలతో ఏ భయాలతో ఉన్నప్పటికీ, క్రిస్మస్ సందేశం, పరలోక దూత వర్తమానం మరియకు కనిపించిన, యోసేపుకు వినిపించిన, గొల్లలకు వినిపించిన, కనిపించిన, జకరియాకు వినిపించిన, ఫియర్ నా, భయపడొద్దు అన్న సందేశం చాలా స్పష్టంగా రిపీటెడ్ గా ఈ పోర్షన్లో మనం చదువుతా ఉన్నాం. ఆది కాండం ప్రారంభానికి మనం వెళ్తే 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆది కాండం 3వ అధ్యాయము 10వ వచనం మొదటిగా భయం యొక్క ప్రస్తావన. దేవునితో వారున్నారు, ఆయన వారితో సహవాసం చేస్తున్నాడు, ఆయన వారి మధ్యకి రోజు వస్తున్నాడు, ప్రతి చల్లపూట వారితో సహవాసం చేస్తున్నాడు. ఆదాముకి దేవునికి మధ్య గ్యాప్ ఏమీ లేదు, అంత అన్యోన్యత ఏదేనలో మనం చూస్తాం. వాడొచ్చాడు, మోసగాడు, కుయుక్తిపరుడు, అబద్ధాల కోరు, నాశనానికి పాత్రుడు, నాశనానికి కారకుడు, దొంగ, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చే దొంగ వాడొచ్చాడు. వాడు మోసం ద్వారా చేసిన నష్టం వాక్య భాగంలో మొదటిగా ఏం కనబడుతున్నామంటే, వాళ్ళకు సిగ్గు తెలిసింది, వారు దిగంబరులని అర్థం చేసుకున్నారు, వారు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు, వారు ఆకులతో కచ్చడాలు చేసుకొని 10వ వచనం అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నా నేను. ఎక్కడ భయం స్టార్ట్ అయిందంటే, పాపంతో భయం స్టార్ట్ అయింది. అది కారణం మొదలయ్యాయంలో ఈయన రాజుగారు మానవుణ్ణి, ఆదాముని ఏలికగా చేశాడు, తన స్వరూపంలో చేశాడు, తన పోలుకు చొప్పున చేశాడు, అన్నిటి మీద అజమాయిషి చేసే రాజుగా చేశాడు, అన్నిటినీ మానవుని పాదాల కింద ఉంచాడు. అది మన ట్రూ ఐడెంటిటీ, అది మన ఆరంభం, మన ప్రారంభం. అట్లాగే ఆది కాండంలో చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడికి నచ్చిన జీవితం అతిక్రమం, ఆజ్ఞాతిక్రమం, అవిధేయత జీవితంలోకి వచ్చిందో, ఇక దేవుడిని చూసి భయపడే పరిస్థితి, దేవుడి దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితి. దేవుడి దగ్గరికి రావడానికి దెయ్యాన్ని చూసి భయపడ్డారంటే అర్థం ఉంది. దెయ్యాన్ని చూసి భయపడడానికి బదులు దేవుణ్ణి చూసి, దేవుని పరిశుద్ధతను చూసి భయపడుతున్న పరిస్థితిలో ఆది తల్లిదండ్రులు ఆదామవ్వ భయంతో దాక్కుంటున్న పరిస్థితులు ఆది కాండంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి పరిస్థితులన్నీ చేదాటిపోయే పాపం, పాపం వల్ల వచ్చే శిక్ష, భూమి మీద శిక్ష, మరణం తర్వాత శిక్ష, అవన్నీ గందరగోళ పరిస్థితులకు వెళ్ళి ఉండగా యేసుక్రీస్తు ప్రభుని గురించిన వర్తమానం, యేసుక్రీస్తు ప్రభుని గురించిన సందేశం పరలోకం భూలోకానికి చెప్పాలనుకున్నప్పుడు దూత ఏం వార్త తీసుకొచ్చాడంటే, ఫియర్ నాట్, భయపడొద్దు, భయపడొద్దు అనే వర్తమానాన్ని వాళ్ళు అందిస్తా ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త ఇట్లా రాస్తున్నాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు, 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యానికి లోబడ్డ వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయను. సావు మాట వెత్తిగాయన చెవులు మూసుకునే ఆ పిరికి సమాజం, ఎక్కడ తదాస్తు అంటారు, ఎక్కడ చావు సంప్రాప్తం అవుతుందని చెప్పి చావు గోలు ఎత్తగానే ఆ మాట వినడానికి కూడా ఇష్టపడలేనంత పిరికి సమాజం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ 4 సువార్తల్లో తన చావు కోసం పదే పదే మాట్లాడుతాను, ముందుగా చెప్తున్నాడు నేను చంపబడతాను, నన్ను హింసిస్తారు, పదే పదే ముందుగా చెప్తున్నాడు. ఎక్కడైతే సైలెన్స్ ఉండిపోయిందో అక్కడ ప్రభు మాట్లాడుతూ, అయ్యా ఇదా నాకు అద్భుతం చూపిస్తావా అని అడిగితే, అవును మీరు ఈ దేవాలయాన్ని కూల్చేస్తే 3 దినాలు లేపుతానని చెప్పి తన కోసం మాట్లాడాడు. అన్నట్టుగానే 3వ దినాన వాళ్ళ కనులకు ఆశ్చర్యకరంగా చావుబోతుని చీల్చి సమాధిని ఖాళీ చేసి మరణాన్ని సమాధిలో సమాధి చేసి సజీవుడిగా ఆయన పునరుద్ధానుడిగా ప్రత్యక్షమయ్యి మాట్లాడితే భయం, ఏమైనైతే చంపేస్తారేమో, ప్రాణం పోతుందేమో, ఉద్యోగం పోతుందేమో, ఏదో పోతుందేమో అని చాలా బిక్కుమంటూ భయపడుతూ ఆడపిల్ల దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవడానికి ధైర్యం లేని పిరుగు పేతురు. కనీసం యేసుక్రీస్తు ప్రభుని సిలివేస్తా ఉంటే పక్కన నిలబడ్డానికి ధైర్యం లేని అపోస్తలు యేసుక్రీస్తు ప్రభుని సిలివేస్తున్నప్పుడు ఒక్కరు కూడా లేకుండా పారిపోయారు. అట్లాంటి ఈ పిరుగు పందులందరూ అపోస్తుల కార్యాల గ్రంథంలో మిమ్మల్ని చంపుతామంటే చిరునవ్వుతో నిలబడతా ఉన్నారు. ఆవుకు భయపడతాలా, హింసలకు భయపడతాలా, శ్రమలకు భయపడతాలా? ఎంత ఆశ్చర్యకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యకరంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయో. లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని లాభాలు అన్ని మేళ్ళు కలగాలని ఆశించే సాధారణమైన మనస్తత్వం, కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు, హింసలు, వ్యతిరేకతలు, మరణం ఇవన్నీ సంభవిస్తాయని కనబడతా ఉండగా ఏ ధైర్యంతో మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం? ఆ భయాలన్నీ పటాపంచులు చేశాడు ఆయన. బ్రతికితే క్రీస్తు, చావైతే భయం కాదు లాభం, చావైతే నష్టం కాదు లాభం. యేసుక్రీస్తు ప్రభు పేదలు చెప్పాడు, బాబు నువ్వు త్వరగా రెడీ అవ్వాలి, నువ్వు త్వరగా నీ గుడారాన్ని విడిచిపెట్టాలి, మరణించాలని చెప్పాడట. ప్రభు అట్లా జరగకూడదు, నా మరణం నాకు దూరం కావాలి, నీ నోట ఆ మాట రాకూడదు, కాస్త నా ఆయుష్ను పొడిగించు అనేమైనా అనుకొని ఉంటే మనం మనలాంటి బ్యాచే అనుకోవచ్చు, ప్రారంభంలో మన బ్యాచే. కానీ పునరుద్ధానం యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకున్న భయాలన్నీ పటాపంచులు చేశాడు ఆయన. పేతురు 2వ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13-14, మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని సిద్ధపరచటం రేపటం న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏమి ఆడవట్లా, ఆయన సిద్ధపడుతున్నాడు, మిగతా వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నాడు. జీవితకాలం అంతా మరణ భయానికి లోబడ్డ వారిని మరణ భయం అనే దాస్యం నుంచి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని భయాలు, ఎన్ని భయాలు! చీకటంటే భయం, రాత్రి అంటే భయం, శ్మశానం అంటే భయం, బల్లి అంటే భయం, పెళ్ళి అంటే భయం, ఏది ఎదురొచ్చినా భయం, అశుభం, ఏం జరిగిపోతుందో, ఏం జరిగిపోతుంది, చచ్చిపోతాం, చచ్చిపోతే ఏమైనా జరిగితే చచ్చిపోతాం, అట్లాంటి భయాలతో ఉన్న ఆ సమాజానికి పరలోక సందేశం ఏంటంటే ఫియర్ నాట్, భయపడొద్దు, భయపడొద్దు. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తున్న మాట, మాకు కొన్ని అప్పులు ఉన్నాయండి, మాకు కొంత అనారోగ్యం ఉందండి, మాకు కొన్ని భయాలు ఉన్నాయండి, పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదండి, ఉద్యోగాలు రాలేదండి, సెటిల్ కాలేదండి, నడువు నొప్పండి, పంటి నొప్పండి. దానికోసం మనం గట్టిగా ప్రార్థన చేసుకోవడం కోసం కాదు, అసలుకి మూల భయం, మరణ భయం, పాప భయం, పిశాచి వల్ల కలిగిన భయం, అన్ని భయాల నుంచి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించాడు, విడిపించాడు. అది పరలోక దూతలు క్రిస్మస్ సందేశంలో జ్ఞాపకం చేస్తున్న దివ్యమైన విషయాలు. వాటిని మరలా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. టూకీగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటే దేవతలు దానికి విరుగుడుగా మాట్లాడుతున్నారో అర్థం కావడానికి మనం ఈ లేఖన భాగాన్ని కొంత లోపలికి చూడడానికి ట్రై చేద్దాం. తర్వాత మీ మీ ఇష్టం, మీ చక్కగా దీన్ని స్టడీ చేసుకొని అనేక విషయాల ద్వారా మీరు ప్రభువును స్తుతించవచ్చు, బలపడవచ్చు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఆ దూత జకర్యాతో, జకర్యా భయపడకుము. పరిస్థితి ఏంటో మనకు తెలుసు. వారిద్దరూ ఎలిజబెత్ జకర్యాలు భక్తి కలిగిన వారు, పిల్లలు లేరు, వృద్ధులైపోయారు, పిల్లలు పుడతారన్న అత్తే లేదు. తల్లి ఎలిజబెత్ అయితే చాలా నిందలో, అవమానంలో ఉంది. అయినా సరే వాళ్ళు ఫెయిత్ఫుల్గా ప్రభువులో కొనసాగుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో సమాజం మమ్మల్ని చూసి మేము ఆశీర్వాదం, పిల్లలు లేకపోవటం శాపంగా ఫీల్ అయ్యే సమాజం, వీళ్ళేమో దేవుని సేవ చేస్తున్నారు, వీళ్ళకేమో పిల్లలు లేరు, వీళ్ళేమన్నా పాపం చేస్తున్నారేమో అని బయట వాళ్ళు చూస్తున్న ఆ చూపుడు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న భయాలు, ఏది ఏమైనా ఏ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తా ఉన్నా పరలోక సందేశం వాళ్ళతో మాట్లాడుతున్న మాట, భయపడకుడి. ఏమైంది మనకు తెలుసు, బాప్తిస్మిచ్చి వ్యూహానికంటే గొప్పవాడు పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభుకు ముందుగా పంపబడ్డ ప్రవచన దూత, ప్రవచనాల నెరవేర్పు, ఏలియా వంటి ఆత్మ, ఏలియా వంటి శక్తి, రాబో ఏలియా, వాళ్ళ గర్భాన దేవుడు తీసుకొచ్చాడు, వాళ్ళ గర్భాన దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, మా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, మా నింద తీసేయట్లేదు, మా ఆశలు అడియాశలు అయిపోతున్నాయి, ఇక మాకు ఆశలే లేవు. ఏమైనా మాట్లాడుకోవచ్చు, అన్ని సంవత్సరాలు నిరీక్షణ, అన్ని సంవత్సరాలు పరిచర్లో ఇప్పటికీ దేవుడు సమాధానమే లేదు, ఇక మేము ముసలోళ్ళం అయిపోయాం, మాకు సమాధానం రాకుండానే చచ్చిపోతామేమో అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళు దర్శించి వాళ్ళ పట్ల గొప్ప ప్రణాళిక, బాప్తిస్మిచ్చి యోహాన్ అంతకంటే గొప్పోడు లేడు, అలాంటి వాడిని వాళ్ళ గర్భం ద్వారా తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని ఎంత తరింపు చేశాడో మనం అద ప్యాసేజ్లో అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రభు ఆలస్యం చేసిన ఆశ్చర్యకార్యాలు చేయవాడు వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. విశ్వసించేవాడు కలవరపడకూడదు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే, మన విశ్వాసమే. ప్రభు గొప్ప కార్యాల కొరకు ఆలస్యం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, నమ్మదగిన దేవుడు. అన్యాయం చేయడు, అపనమ్మకస్తుడు కాడు, అపనమ్మకస్తుడు కాడు అని మనం ఎలిజబెత్ జకరియాల జీవితం పట్ల దేవుడు చూపిన ప్రణాళిక, ఉన్నత ప్రణాళిక, ఆలస్యం వెనకాల దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదం, దాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం, ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. రెండవ సన్నివేశం అదే లూకాసు వార్త 2:26-38 మరియతో మాట్లాడుతూ ఉన్నాడు దూత. మొదటి అధ్యాయం మనం చదివిన మూడో వాక్యం, ముప్పై వచనంలో దూత అంటున్నాడు, మరియా భయపడకును. పరిస్థితులు ఎలాంటివి? మనం ఎరుగుదు. ఆమె ఒకవేళ ఎస్త్ అంటే తన జీవితాన్ని ఎంత రిస్కులో పెట్టబోతుందో మనకు అర్థమవుతుంది. పెళ్లి కావలసిన ఆ కన్యక, ప్రధానం చేయబడ్డ కన్యక, ఈలోగా దేవుని ఏర్పాటులో ఆమె గర్భవతి కుమారుని కంటుంది అన్న మాట దగ్గర ఎంత నష్టపోవాలి, ఎంత ఎంత నింద అనుభవించాలి, ఎంత శ్రమ అనుభవించాలి, అవన్నీ ఒకవేళ లోకానుసారంగా ఆలోచిస్తే చాలా నష్టం. కానీ పరలోక వర్తమానం ప్రకారంగా యెషయా గ్రంథం 7:14 చెప్పాడు, దేవుడు సూచన ప్రకారంగా, సూచక్రియ ద్వారా, అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, వినేవారందరూ నిర్ధారించుకునేటట్లుగా ఒక సూచక్రియ చేయబోతా ఉన్నాడు. ఆ సృష్టి ధర్మానికి విరుద్ధంగా, సృష్టి ధర్మం ప్రకారంగా కాకుండా, పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ పరిశుద్ధ కన్యక ఆయన కంటుంది. అది అద్భుతం. ఆ అద్భుతానికి మరియాని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఈరోజు మనం ఆ రోజు అప్పటికి మనం ఆలోచిస్తే ఆ కాంటెంపరీ సొసైటీలో, ఆ సమకాలీన సమాజంలో కష్టమే. విశ్వాసి దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుడి మీద ఆధారపడడం అని ఎలా ఉంటుందో ఎలిజబెత్ జకరియాలు జీవితం చర్మాంకానికి వచ్చేశారు. ఆ చివరి దశలో ఆయన దర్శిస్తాడా లేదా అన్నది భరోసా లేదు, కానీ దేవుడు దర్శించాడు, బాప్టిస్మిచ్చి వివాహాన్ని ఇచ్చాడు. ఆ ఎలిజబెత్ జకరియాల పేర్లు పరిమళిస్తా ఉన్నాయి, జ్ఞాపకార్థంగా ఉండిపోయే ప్రత్యేక తల్లిదండ్రులుగానే వాళ్ళు గుర్తింపుకు వచ్చారు. మరి ఆ రోజు ఆమె రిస్క్లో పెట్టుకుంది తన జీవితాన్ని, ఎంతనే నష్టపోవచ్చు గాక. ఈరోజు మనం మరియా అందరికీ తల్లిగా, ఆదర్శప్రాయంగా, మాతృమూర్తిగా, ఎంత చక్కటి ఎగ్జాంపుల్గా ఆమె జీవితాన్ని ఆయన మార్చేశాడు, ఎంత పరిమళ భరితంగా ఆ పేరు మార్చేశాడు. అప్పుడు భయాలు ఉన్నాయి, యోసేపు కాదంటాడు, అత్తమామలు నిందేస్తారు, యూద సమాజం రాళ్ళిచ్చి కొట్టి చంపుతుంది, పతీత అంటారు, పాపం చేసింది అంటారు. ఎంత వెల చెల్లించాలో, ఎంత నష్టపోవాలో, జీవితం ఎంత అగమ్యగోచరమైపోతుందో, దేవుడి మాట వింటే అంతా నష్టమే అన్నట్టుగా కనబడుతున్న పరిస్థితులు, దేవుడికి నో చెప్పాలి అనే పరిస్థితులు మనం దూత ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. భయపడకు. ఏవేవి భయాలు, ఏవేవి సమాజం వల్ల, పాపపు సమాజం వల్ల నీకు వస్తాయో అన్నిట్లోనూ దేవుడు కృప చూపిస్తాడు, అన్నిట్లోనూ ప్రభు సహాయం చేస్తాడు. చాలా ఆశ్చర్యం. యోసేపు దేనికి దూత వెళ్ళాడు, యోసేపుకు చెప్పాడు. ఆమెనేమి నష్టపోనవలా, శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆమెని నష్టపోలేదు. కాబట్టి ప్రిలరా, మరియ తల్లి దగ్గర మనం నేర్చుకోవాల్సిన మాట మొదటి అధ్యాయం 38 అందుకు మరియ భయమేం లేదుక, ప్రారంభంలో భయపడ్డ, పరలోక సందేశం విన్న తర్వాత భయమేం లేదు, ధైర్యంగా, కనీసం అమ్మా నాన్న ఒపీనియన్ కూడా తీసుకోకుండా, యోసేపు యొక్క ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఆమె ధైర్యంగా మాట మాట్లాడుతూ ఉంది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఎంత సిద్ధపడిపోయిందో, ఆయన మాట వినడానికి అభయాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన వాడుకుంటే ధన్యత, ఆయన చేతులు వాడబడమే ధన్యత. ఎట్లాంటి పరిస్థితులు, మూల్యం ఎంత చెల్లించాలి, నష్టం ఎంత పోవాల్సి వస్తుంది అన్న భయాలు ఆందోళన ఉన్నప్పటికీ పరలోక సందేశం ఆమెను ఇలా మాట్లాడుతూ ఉంది, భయపడకు భయపడకు, ప్రభు నీ జీవితాన్ని ఏ ఉద్దేశంతో ఉద్దేశించాడు అది నీ జీవితంలో నెరవేరటం నీకు ఆశీర్వాదకరం, అది నీ జీవితంలో నెరవేరటం నీకు ఆశీర్వాదకరం. ధన్యురాలు, కృప పొందావు, కృప పొందో స్త్రీలలో ఆశీర్వదించబడినదానిగా పిలువబడతావు. కాబట్టి భయపడద్దు, నమ్ము, ఇది ఎట్లా జరుగుతుంది అనొద్దు, నమ్ము జరుగుతుంది, నమ్ము జరుగుతుంది. ఆమె ఆ చిన్న బాలిక ఎంతగా నమ్మిందో లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి పెద్దవాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ జకరియాలకు అక్కడ ఇంపాసిబుల్, వృద్ధాప్యులు పిల్లలు ఎట్లా పడతారు, భయపడద్దు, ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు, భయపడద్దు అన్న పరలోక వర్తమానాన్ని చూస్తూ ఉన్నా. ఈమె చిన్నబిడ్డ, ఇంకా ఆ బాలిక, ఆ పురుషుని ప్రమేయం లేదు, వివాహం కాలేదు, ఆ గందరగోళం, ఆందోళన, జీవితం అంతా రిస్క్. ఈ పరిస్థితులు అయినా సరే భయపడద్దు, దేవుడు నీ పరిస్థితికి చాలినవాడు. నష్టపోయినా ఆయన ఏర్పాట్లో నష్టపోవడం నీకు వరమే, లాభమే, ఆశీర్వాదమే. ఆయన ఉద్దేశించినది నీ జీవితంలో జరగడానికి నువ్వు సమర్పించుకోవడం నీ జీవితానికి మంచిది. ఎంత ఆ భయాలన్నీ పక్కన పెట్టుకొని ఆయనకు తన జీవితాన్ని ఆమె ఇవ్వగలిగిందో మనం చూడగలుగుతా ఉన్నాం. అట్లాగే గొల్లలతో మాట్లాడుతున్న వాక్య భాగం కూడా మనం అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త రెండవ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే 10వ వచనంలో, అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమాను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభువును, రాజును, దావీదు సింహాసనం మీద కూర్చునేవాడిని కూర్చోవడానికి గొల్లలకి ఎట్లా అనుమతి ఉంటుంది? గొల్లలు, గొర్రెల కాపర్లు అన్నప్పుడు సినారియో మనకు అర్థం కావాలి, వాళ్ళ కండిషన్ మనకు అర్థం కావాలి. రాజు ముందుకు వెళ్తారా? రాజు ముందు నిలబడగలుగుతారా? రాజును చూసే అవకాశం వాళ్ళకి వస్తుందా? అసాధ్యం, అసాధ్యం. అట్లాంటిది రారాజు, యుగ యుగాలు ఏలే రాజు, పరలోకపు రాజు, పరలోకపు రాజు పుట్టాడు అన్న సందేశం గొల్లల వద్దకు దూతలు తీసుకొచ్చి గొల్లల్ని, ఇదిగో మీరు ఆయన్ని చూడండి, తర్వాత మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది. 12వ వచనం, దానికిదే మీ కానవారు, ఒక శిశువు పొత్తుగుడ్డల్లో చుట్టుబడి ఒక తొట్టులో పండుకునుట మీరు చూచేదనని వారితో చెప్పను. ఆయన మీరు చూస్తారు, ఆయన దగ్గరికి మీరు వెళ్తారు, ఆయన అంతఃపురంలో లేడు, పశువుల పాకలో, పశువుల తొట్టులో మీకు అందుబాటులో పరుండు పెట్టుబడ్డాడు. ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు. మేము పేదోళమండి, మా దగ్గర పశువుల స్మెల్ వస్తుంది, మేము చదువురాని నిశాని ప్యాచ్, మమ్మల్ని అసలు ఎవరూ పట్టించుకోరు, మాకు కొంచెం పై స్థాయిలో ఉన్న అధికారులు కలిసే అవకాశమే రాదు. భయాలు, ఆందోళన, ఆత్మనున్నత భావన ఏది మీకున్నా పరలోక వర్తమానం వెనకబడ్డ ఆ గొలలకి ఏమని అందించబడిందంటే, రాజు పుట్టాడు, మీరు చూడడానికి మీకు అందుబాటులోకి వచ్చాడు, మీకు దగ్గరగా ఉన్నాడు, మీరు చూడొచ్చు, మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు, మీరేం భయపడాల్సిన పనులా, మేమంటరానోలు అన్నట్టుగా మీరు ఆగిపోవాల్సిన పనులా, మమ్మల్ని కూడా రాణిస్తారా మందిరంలోకి అంటే రానవరు, గొర్రెల కాపం లోపలికి రానవరు. కానీ ఆయన అవన్నీ సిస్టమ్ అంతటిని రెన్యూ చేయడానికి వచ్చాడు, మీకు సమీపానికి వచ్చాడు. ఆ మాటే, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం, సువర్తమానం. అన్ని బారియర్స్ తీసేశాడు. యూదులు, అన్యులు లేరు. యేసుక్రీస్తు ప్రభు మధ్యగోడను పడగొట్టేశాడు. స్త్రీ పురుష భేదం లేదు. అందరినీ సంఘంలో సమానం చేసేసాడు, అందరినీ సంఘంలో సమానం చేసేసాడు. ఆశ్చర్యకరంగా కుష్ఠరోగిని అని ముట్టుకుంటున్నాడు, సుంకర్లు పాపులతో కలిసి తిరుగుతున్నాడు. ఏంది మీ సేవకుడు, మనం ఉదయకాలం బైబిల్ స్టడీలో చూసాం, ఏంటి ఇది పాపుల మధ్య సుంకర్ల మధ్య ఉంటున్నాడు? అసలు వాళ్ళ వాళ్ళ వాళ్ళని రాకుండా గేట్ వేసేయాలి, వాళ్ళకి మనకి మధ్య చాలా గ్యాప్ ఉండాలి, అట్లాంటిది ఈయనేది వాళ్ళ మధ్యకి వెళ్తున్నాడు. అవును, పాపుల్ని పిలువ వచ్చాను, రక్షించిన దాన్ని వ్యాధికి రక్షించడానికి వచ్చాను. ఎంత ఆశ్చర్యమో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం. కాబట్టి మాకు అవకాశం ఉంటుందా? మేము ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా? మాకు ఆయన దర్శనం దొరుకుతుందా? మేము ఆయన చూడగలుగుతామంటే మీరు వచ్చి చూడండి, మీకు ఆనవా లేదే, ఆయన చూస్తారు. ఆయన మీకు సమీపానికి వచ్చాడు, ఇమానుయేలు దేవుడిగా మనకు అందుబాటులోకి వచ్చాడు. భయపడద్దు, ఆయన కలుసుకోవడానికి మీరు భయపడి ఆగిపోవాల్సిన అవసరం లేదు, మీకు అందుబాటులోకి వచ్చాడు. మీరు వెళ్ళండి, మీరు కలవండి. ఎంత ఆశ్చర్యకరమైన సందేశము, ఎంత ఆశ్చర్యకరమైన సందేశము. పెద్దలకి, చిన్నపిల్లలకి, దూరంగా ఉన్న ఈ గొర్రెల కాపర్లకి, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ భయపడొద్దు. నీకున్న భయాలు నా వల్ల కాదు, నేను రాలేదు కదా, నాకు లేదు కదా, నాకు లేదు కదా, ఏమక్కర్లా. ఆయనకి మన సమీపానికి వచ్చాడు, మన సమీపానికి వచ్చాడు. ఆ భయాలు అవేమి పెట్టుకోవద్దు. చాలాసార్లు రేపు ఎస్ఎఫ్జేలో లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్కి వస్తా ఉన్నారు. ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఏంటంటే, మేము ఎప్పుడూ ప్రార్థన చేయలా, స్తుతులు చెల్లించలా, వాక్యం చెప్పలా. ఒక మాట చెప్పాలంటే సేవ చేస్తున్న సేవకులందరూ పరలోకం వెళ్తారు, గ్యారంటీ. వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఉద్యోగాలు చేసుకుంటూ బైబిల్ కాలేజీకి వెళ్ళా, బైబిల్ పట్టుకోవాలా, వాక్యం ధ్యానించలా, ఒక ఆత్మను నడిపించలా, బైబిల్లో చెప్పిన నీతి మార్గంలో మేము లేం, బైబిల్లో చెప్పిన నీతి మార్గంలో మిగతా వాళ్ళు నడిపించే పనిలో మేము లేం, మేము దూరంగా ఉన్నాం, మేము చిక్కుకుపోయాం, మేము ఇరుకుని ఉన్నాం, మా వల్ల కాదు. అది పరిస్థితి. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నజరేతుల నుంచి మంచిది ఏదైనా వస్తుందా? వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటామో అక్కడ ఆయన ప్రతిదాన్ని పాసిబుల్ చేస్తాడు, ప్రతిదాన్ని పాసిబుల్ చేస్తాడు. పోలీసుల మధ్య, మెడికల్ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ ఉద్యోగస్తుల మధ్య 10 మంది కలిసి ప్రార్థన చేసుకుంటే ఆశ్చర్యం కుదరదు. లంచ్లో ప్రార్థన చేసుకుంటే వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అంటారు. ఆఫీసులో ఏమైనా ఒంటి మీద సిలువ ఉన్నా వేరేగా చూస్తారు, బైబిల్ ఉన్నా వేరేగా చూస్తారు. ఈ వేరు వేరు భయాలు, వేరు వేరు పరిస్థితులు. భయపడొద్దు, ఆయన అన్ని భయాలకు పరిష్కారం, అన్ని పరిస్థితులకు పరిష్కారం, అన్ని పరిస్థితులకు పరిష్కారం. ఎంతైనా ప్రభువును స్తుతించారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యోసేపుతో మాట్లాడిన మాట నుంచి ఒక తలం పంచుకొని నేను ముగింపులో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులు గురించి ఆలోచించుకొని చుండగా ఎట్లా నిద్రపడుతుంది, ఎట్లా నిద్రపడుతుంది? రేపు పరిస్థితి ఏంటి? గందరగోళం, గందరగోళం. యోసేపు కాబోయే అమ్మాయి గర్భవతి అయింది అన్న మాట దగ్గర తల కొట్టేసినట్టు కదా, తల కొట్టేసినట్టు కదా. ఏం చెప్పాలి? పైగా ఈయన ఎలాంటి వాడు, నీతిమంతుడు, నీతిమంతుడు. అట్లాంటి వాడు జీవితంలో ఈ మచ్చ ఎట్లా తీసుకోవాలి? ఇవన్నీ ఆయనకున్న భయాలు, ఇవన్నీ ఆయనకున్న భయాలు. తరలోక సందేశం, ఆయనకి ఇస్తున్న సందేశం 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నం ఉందని ప్రత్యక్షమే దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకును. ఏమవుతుంది? దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నీ పట్ల. యేసుక్రీస్తు ఆశ్చర్యం. మత్తయి సువార్తలో ఎలా రాయబడింది? యోసేపు కుమారు ఎవరు? జగంలేని రాజు యోసేపు కుమారుడైపోయాడు. రాజులకు రాజుకి ఆయన తండ్రి అయిపోయాడు. ఆయన ఎత్తుకున్నాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు, ఆయన ఆడించాడు, ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. అప్పుడు మేబీ తెలియకపోవచ్చు గాక ఈరోజు మన పరిస్థితులు ఏమవుతుంది, కుదురుతుందా? ఎలా చేయొచ్చా? రీసెంట్ గా లాస్ట్ టైం ప్రకాశం జిల్లా వార్షికోత్సవం అప్పుడు ఇలాగే సిస్టర్స్ వార్షికోత్సవం కొరకు మెడికల్ వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు అందిస్తే దాన్ని కొంత ఇష్యూ చేశారు. కొంత ఆందోళన, కొంత భయపడతారేమో, మేము వాళ్ళు చూసి ఎలా ధైర్యపరచాలనుకున్నాం. ప్రభు ఆశ్చర్యపోయారు, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో. చాలా చక్కగా పరిచయం చేశారు, చాలా చక్కగా వార్షికోత్సవం చేశారు. శత్రువు భయపెట్టడానికి నానా విధాలుగా అపోస్తలను అయితే నాలుగు కోస్తాం ఆయన మాట మీరు ప్రకటించారంటే ఆయన ఏమో చెప్పమన్నాడు, మీరేమో చెప్పొద్దు అంటారు. మీకు భయపడేది ఏం లేదు, ఆయనకి భయపడాలా, మీకు భయపడాలా, ఎవరికి భయపడాలి? ద ఫీర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుడికి భయపడాలి, దేవుడి మాట వినాలి, దేవుడికి లోబడాలి. వినయ భయభక్తులు ఆయన పట్ల చూపించాలి, నీ పట్ల కాదు, నీ పట్ల కాదు. నిజంగా ఈ పరిచర్య ప్రారంభించబడి కొనసాగుతూ ఉందంటే శత్రువు చాలా భయాలు తీసుకొస్తా ఉన్నా ఫియర్ నాట్, విశ్వసించేవాడు కలవరపడడు. అనారోగ్యానికి భయపడేది లేదు, మరణ భయానికి భయపడేది లేదు, ఏదో అయిపోతుందని భయపడేది లేదు. భయపడాల్సింది ఆయనకు మాత్రమే, ప్రభువుకు మాత్రమే. విధేయత చూపించాల్సింది ఆయనకు మాత్రమే. యెహోవయందలు భయభక్తులే, ఆయన పట్ల భయం నేర్చుకోవాలి, ఆయనకు భయపడాలి, మిగతా వాటికి కాదు. ఆయనకు నువ్వు చెప్పకూడదు, పాపానికి నువ్వు చెప్పాలి. ఆయనకి ఎల్లప్పుడు మరియ తల్లిలాగా, ప్రభు దాసురాలను. మీరేమనుకున్నారు అదే యోసేపు లాగా కలలో కనిపించి చెబితే అట్లాగే చేర్చుకున్నాడు ఆయన, చేర్చుకో చేర్చుకున్నాడు. ఆయనకు ఆ పేరు పెట్టు పేరు పెట్టాడు. ఎంత విధేయత, అంత విధేయత. దేవునికి లోబడదాం, దేవునికి లోబడదాం, దేవుని పట్ల భయభక్తులు చూపిద్దాం. లోకంలో ఉన్న భయాలన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు పరిహారి, పరిహారి. మరణ భయాన్ని కొట్టువేసినవాడు, మరణ పుణ్యుని విరిచినవాడు, జీవిత కాలం అంతా మరణ భయంతో దాశానికి లోబడ్డ వారిని విడిపించినవాడు. మనకివ్వబడ్డ పరిశుద్ధాత్మ దేవుడు దాశ్యపు ఆత్మను ఇవ్వలా, మనకి ధైర్యము గల ఆత్మనిచ్చాడు, ధైర్యము గల ఆత్మనిచ్చాడు. ప్రభు బిడ్డలుగా ప్రభుకు భయపడుతూ ప్రభు వాక్యానికి లోబడుతూ పరలోక సందేశం, పరలోక వర్తమానం, నిత్యత్వం, వెలుగులో ఆయన ఆయన ఆయనకు రాయబారులుగా, ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలుగా కొనసాగుదాం. అటు కృప ప్రభు ఈ కాకినాడ మెడికల్ సహవాసానికి మనందరికి అనుగ్రహించిన గాక. ఆమెన్.
అనంత చక్కగా మరి వాక్యం చెప్పిన మహేష్ గారికి